ஓம் ஸ்ரீ சாய்நாதாய நமஹ. ஸ்ரீ சாய்பாபா சச்சரித்திரము 43-44 అధ్యాయాలు. 43 మరియు 44 అధ్యాయాలు కూడా బాబా శరీరత్యాగం చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒకచోట చేర్చుట జరిగింది. ముందుగా సన్నాహం. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మతగ్రంథాలు చదివి వినిపించుట సాధారణ ఆచారం. ఎందుకంటే ప్రపంచ విషయాల నుండి అతని మనస్సును మరలించి భగవద్ విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజంగాను సులభంగాను పొందిను. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు సుకుడు భాగవత పురాణాన్ని ఆ వారంలో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులో ఉన్నది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారికి గీత, భాగవతము మొదలగు గ్రంథాలు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని అవతారమగుటచే వారికట్టిది అవసరం లేదు. కాని బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండుటకు ఈ అలవాటును పాటించారు. త్వరలోనే దేహత్యాగం చేయుచున్నానని తెలియగానే వారు వజయ అనే అతన్ని పిలిచి రామ విజయమనే గ్రంథాన్ని పారాయణ చేయమన్నారు. అతడు వారంలో గ్రంథాన్ని ఒకసారి పఠించను, తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినాలలో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధంగా 11 దినాలు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి వెళ్లమన్నారు. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణానికై ఎదురుచూచుచుంది. 2-3 రోజుల ముందు నుండే బాబా గ్రామం బయటకు వెళ్ళుట, భిక్షాటనం చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చున్నారు. చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి అందరినీ ధైర్యంగా ఉండడని సలహా ఇచ్చారు. వారు ఎప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షితు శ్రీమాన్ బూటి వారితో కలిసి మసీదులో భోజనం చేసేవారు. ఆనాడు అంటే 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు వెళ్లి భోజనం చేయమన్నారు. అయినా కొంతమంది లక్ష్మీబాయి సిందే, భాగోజీ సిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాశింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడే ఉన్నారు. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండని లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగా లేదని, అందుచేత తనను రాతితో కట్టిన బూటి మేడలోకి తీసుకుని పోయినా అచటతను బాగుగా ఉండనని చెప్పను. ఈ తుది పలుకలు మాట్లాడుతూ బాబా బాయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణాలు విడిచారు. భాగోజీ దీనిని కనిపెట్టను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పారు. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశారు. అవి బయటకు వచ్చాయి. అతడు బిక్కరగా ఓ దేవా అని అరిచారు. అంతలో బాబా కళ్ళు తెరిచి నిన్నగా ఆ అన్నారు. బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టరని తేలిపోయింది. బాబా సమాధి చెందిన ఈ సంగతి శిరిడి గ్రామంలో కార్చిచ్చువల వ్యాపించింది. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు వెళ్లి ఏడవసాగిరి. కొందరు బిక్కరగా ఏడ్చారు, కొందరు వీధులలో ఏడ్చుచుంది, కొందరు తెలివితప్పి పడిపోయారు. అందరి కళ్ళ నుండి నీళ్లు కాలువ వలి పారుచుండను. అందరూ విచారగ్రస్తులయ్యారు. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మొదలెడివి. మన ముందు 8 ఏళ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పారని ఒకరన్నారు. ఇది యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరూ సందేహింపనక్కర్లేదు. ఎందుకంటే కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యాన్ని ఉనర్చును. సుందర శరీరంతో, ఆయుధములు గల చతుర్భుజాలతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏళ్ల బాలుడుగా ప్రత్యక్షమయ్యారు. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారాన్ని తగ్గించను. ఈ అవతారము అంటే సాయిబాబా అవతారము భక్తులను ఉద్ధరించుటకే వచ్చింది. కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు అగమ్య గోచరాలు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధము ఈ ఒక్క జన్మతోడిదే కాదు, అది కడిచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమబంధాలు కలిగించిన ఆ మహారాజు ఎచటికో పర్యటనపై పోయినట్లు అనిపించినను వారు శీఘ్రంగానే తిరిగి వస్తారని విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరాన్ని ఎలా సమాధి చేయాలి అనే విషయము గొప్ప సమస్య అయింది. కొందరు మహమ్మదీయులు బాబా శరీరాన్ని 6 బయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలను అన్నారు. కుషాల్ చంద్, అమీర్ సక్కర్ కూడా ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ రామచంద్ర పాటిలు అనే గ్రామ మునసబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢకంఠస్వరంతో, మీ ఆలోచన మాకు సమ్మతం కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసిందే అన్నారు. అందుచే గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపారు. బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడు శ్యామకు మేనమామయ్యకు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టిలాగి ఇలా అన్నారు, త్వరగా లే బాపూసాహబు, నేను మరణించి తిని అనుకుంటున్నాడు, అందుచే అతడు రాడు. నీవు పూజ చేసి కాకడహారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసాలు ఉన్నవి. ఈ దృశ్యాన్ని చూడగాని పూజా ద్రవ్యాల పళ్లెన్ను చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుస్తున్నా కూడా పూజను హారతిని చేసి వెళ్లారు. మిట్ట మధ్యాహ్నము బాపూసాహెబ్ జోగ్ పూజా ద్రవ్యాలతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని చేశారు. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరాన్ని వాడాలో ఉంచటకు నిశ్చయించి అతటి మధ్య భాగాన్ని త్రవుట ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం రాహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చారు. ఇతరులు తక్కిన స్థలాల నుండి వచ్చారు. అందరూ దానిని ఆమోదించారు. ఆ మరుసటి ఉదయం అమీర్ భాయ్ బొంబాయి నుండి వచ్చారు. కోపర్కా నుండి మామయ్యగారు వచ్చిన ప్రజలు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్లు తోచను. కొందరు బాబా శరీరాన్ని బయటనే సమాధి చేయాలని పట్టుపట్టారు. కనుక మామయ్య గారు ఎన్నిక ద్వారా నిశ్చయించాలి అని అనుకున్నారు. వాడాను ఉపయోగించుట 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనని కనుక కాకాసాహెబ్ దీక్షతో అహ్మద్నగర్ వెలుటకు సిద్ధపడింది. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ యొక్క మనసు కూడా మారింది. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించారు. బుధవారం సాయంకాలము బాబా శరీరాన్ని ఉత్సవంతో వాడాకు తీసుకెళ్లారు. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేశారు. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయం అయింది. అది ఒక పూజా మందిరం అయింది. అనేక మంది భక్తులు అచ్చటకు వెళ్లి శాంతి సౌఖ్యాలు పొందుతున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ భాటి ఉపాసని బాబా నెరవేర్చారు. ఉపాసని బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించాలి. ప్రొఫెసర్ నార్కీ కథనం ప్రకారం బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవాలన్నీ సాగుచుండని వారి కఫం చింపకుండా సులభంగా తీయగలిగారు. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరాన్ని విడిచుటకు కొన్ని దినాల ముందు ఒక దుస్సతనం అయింది. మసీదులో ఒక పాత ఇటుక ఉండని. బాబా దానిపై చేయి వేసి ఆనుకుని కూర్చునేవారు. రాత్రులందు దానిపై ఆనుకుని ఆసనస్థులయ్యేవారు. అనేక సంవత్సరాలు ఇలా గడిచాయి. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరుస్తూ దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలైపోయింది. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు చాలా చింతించి ఇలా చెప్పారు, ఇటుక కాదు, అది నా అదృష్టని. ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయం వలనే నేను ఆత్మానుసంధానం చేయుచుండేవాణ్ణి. నా జీవితమందు నాకెంత ప్రేమయో దానియందు నాకంతే ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచింది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చు, బాబా నిర్జీవమైన ఇటుక కోసం ఇంత విచారపడడం ఎందుకు? అందుకు హేమాడ్ పంత్ ఇలా సమాధానమిచ్చారు, యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకే అవతరించారు. వారు ప్రజలతో కలిసి మసలేటప్పుడు ప్రజల వలె నటించరు. వారు మనవలి బాహ్యానికి నవ్వెదరు ఆడదరు ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య వీధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరగడానికి 32 సంవత్సరాలకు పూర్వము అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయ ప్రయత్నించారు. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసమం వ్యాధితో మిక్కిని బాధపడుచుండెను. దాన్ని తప్పించుకోవటానికై బాబా తన ప్రాణాన్ని పైకి తీసుకుని వెళ్లి సమాధిలో ఉండగలను అనుకుని భక్త మహాశాపతితో ఇలా అన్నారు, నా శరీరాన్ని 3 రోజుల వరకు కాపాడు. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేకపోతే నా శరీరాన్ని ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతము అని స్థలాన్ని చూపారు. ఇలా అంటూ రాత్రి 10 గంటలకు బాబా కింద కూలింది. వారి ఊపిరి నిలిచిపోయింది. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరంలో నుండి ప్రాణం పోయినట్లుండెను. ఊరి వారందరూ అతడు చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించారు. కాని మహాశపతి అడ్డగించారు. తన ఒడిలో బాబా శరీరాన్ని ఉంచుకుని 3 రోజులు అలాగే కాపాడుతూ కూర్చున్నారు. మూడు దినాలు పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు కనిపించింది. ఊపిరి ఆడన ఆరంభించను, కడుపు కదిలను, కళ్ళు తెరిచను, కాళ్ళు చేతులు సాగతీయుచు బాబా లేచను. దీనిని బట్టి చదువరులో ఆలోచించవలసిన విషయం ఏమంటే, బాబా 3 మూరల శరీరమా లేక లోపలున్న ఆత్మ? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును, శరీరము అశాశ్వతము, కాని లోపల ఉన్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము, అది ఏ పంచేంద్రియాలను మనస్సును స్వాధీనమంచుకునున్నది, పరిపాలించున్నది. అదే సాయి, అదే ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి అందు వ్యాపించి ఉంది. అది లేని స్థలం లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యాన్ని నెరవేర్చుకున్నట్టు భౌతిక శరీరం వహించింది. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరాన్ని విడిచింది. సాయి ఎల్లప్పుడూ ఉండేవారు. అలాగే పూర్వం గాంగాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారముకు శ్రీ నరసింహ సరస్వతియే. వారు సమాధి చెందుట బాహ్యమునకే కాని సమస్త చేతనా చేతనములందు కూడా ఉండి వాటిని నియమించువారు, పరిపాలించువారు వారు. ఈ విషయము ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించుకునే వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము మనం చూడలేనప్పటికీ మనం శిరిడీకి వెళ్తే వారి జీవితమంత ఎత్తుపటము మసీదులో ఉంది. దీనిని శ్యామారావు జయకర్ అనే గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడును రాసి ఉన్నాడు. భావకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటం ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలగచేయను. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడే కాక ప్రతి చోట నివసించుచు పూర్వం వలె తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవ వలె కనిపించరని నిజంగా వారే దైవం. బాపూ సాహెబ్ జోగ్ సన్యాసం. జోగ్ సన్యాసం పుచ్చుకున్న కథతో హేమాడ్ పంత్ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. సఖారాం హరి ఉరఫ్ బాపూ సాహెబ్ జోగ్ పూణే నివాసి ఒక సుప్రసిద్ధ వార్కారి విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909 సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత భార్యతో శిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతా గడిపేవారు. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూ సాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదే కాక ప్రతిరోజు సాఠేవాడలో జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతాన్ని చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరాలు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, "నేను ఇన్నాళ్ళు నీ సేవ చేశాను. నా మనస్సు ఇంకా శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేంటి? ఎప్పుడు కటాక్షించదవు" అన్నారు. ఆ ప్రార్థన విని బాబా, "కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించు. నీ పాపపుణ్యాలు భస్మమగును. ఎప్పుడు నీ అభిమానాన్ని పోగొట్టుకుని మోహాన్ని రుచిని జయించదవో, ఆటంకాలన్నింటినీ కడచెదవో, హృదయపూర్వకంగా భగవంతుణ్ణి సేవిస్తూ సన్యాసాన్ని పుచ్చుకుంటావో, అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు" అన్నారు. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమయ్యాయి. అతని భార్య చనిపోయింది. అతనికింకొక అభిమానమేదీ లేకుండాటిచి అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసాన్ని గ్రహించి తన జీవిత పరమావిధిని పొందింది. అమృత తెలియమగు బాబా పలుకు. దయాదాక్షిణ్యమూర్తిగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యాలు పలికారు. "ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించదరు. నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము. నా కథలు తప్ప మరేమీ చెప్పడు. సదా నన్ను ధ్యానం చేయి. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించుచుండు. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్ను ధ్యానిస్తారో వారికి నేను రుణగ్రస్తులను. వారికి మోక్షాన్నిచ్చి వారి రుణాన్ని తీర్చుకొనగలను. ఎవరైతే నన్నే చింతిస్తూ నా కూర్చే దీక్షతో ఉంటారో, ఎవరైతే నాకు అర్పించనిది ఏమీ తినరో, అట్టి వారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరైతే నా సన్నిధానానికి వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోయేదరు. కనుక నీవు గర్వము అహంకారము లేకమైనా లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలను. నేను అనగా ఎవరు? నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించారు. వారు ఇలా అన్నారు, "నన్ను వెతకటానికి నీవు దూరం కాని మరెచ్చటికో కాని పోనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండను. అదే దీన్ని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడను. దీనిని నీవు అభ్యసిస్తే సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందడం. శ్రీమాన్ పంత్ చదువురులకు ప్రేమతో నమస్కరించి వేడుకునేది ఏంటంటే, వారు వినయ విధేయతలతో దైవాన్ని, యోగులను, భక్తులను ప్రేమించురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించుదరో వారు నన్ను హింసించిన వారగదు. ఎవరైతే బాధలను అనుభవించదరో, ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతి కూర్చదరు అని చెప్పారు. బాబా సర్వవస్తు జీవ సముదాయాలలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుపక్కల నిలిచి సహాయపడదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారికి మరేమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంతులు ఇలా ముగించుచున్నారు, ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడతారో, ఎవరు దాన్ని భక్తితో వింటారో, ఉభయులు సాయితో ఐక్యమయ్యేదరు. శ్రీ సాయినాథాయ నమః. 43-44 అధ్యాయాలు సంపూర్ణం. సత్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 6వ రోజు పారాయణము సమాప్తం.